మాతృదేవోభవ. కనులు మూసుకొని నా కనిపింపవు నీవు, కనులు తెరువగానే కనిపింతు. సగుణ నిర్గుణముల జంజాటమేలను నీవు లేనిదొక్క తావుగలదే. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1807 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 507 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 659 నామం సర్వాధారయ నమః అనే దాని వ్యాఖ్యానంలో ఉన్నాం. మార్కండేయ పురాణంలో ఈ సర్వ అనేదాన్ని బాగా వ్యాఖ్యానం చేశారు. ఏ అర్ధ నిత్య ఏ వినశ్యంతి చాన్యే, ఏ అర్ధ స్థూల ఏ చ సూక్ష్మాతి సూక్ష్మాః, యచ్చామూర్తం యచ్చమూర్తం సమస్తం తేషాం దేవి త్వత్త ఏవోపలబ్ధి. ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాలలో ప్రపంచం, ప్రపంచానికి మూలం, ఈ రెండింటిని పోల్చుకుంటే చేసేటువంటి విశ్లేషణలో రెండు రకాలు కనపడతాయి. ఏ అర్ధ నిత్య ఏ వినశ్యంతి చ అన్యే. నిత్యంగా ఉండే పదార్థాలు కొన్ని ఉన్నాయి, భౌతికంగానే చూద్దాం. వినశ్యంతి, మన కళ్ళ ముందే నశించిపోతున్నవి చాలా ఉన్నాయి. ఋతువులు కాలచక్రాలన్నీ మారిపోతున్నాయి. కానీ సముద్రం అలాగే ఉందా లేదా, సూర్యచంద్రోదయాలు అలాగే జరుగుతున్నాయా లేదా, భౌతికంగా నిత్యాన్నిత్యాలంటే మన వరకు, మన జీవితం ఉన్నంత వరకు ఉంటున్నా కూడా ఇలా చెప్పుకోవచ్చు. అలాగే ఏ అర్ధ స్థూల ఏ చ సూక్ష్మాతి సూక్ష్మాక, భౌతికంగానే చూద్దాం, ఆధ్యాత్మికం తర్వాత చూద్దాం. కొన్ని స్థూలంగా అలా లావుగా పెద్దవిగా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఏ చ సూక్ష్మాతి సూక్ష్మ, కొన్ని సూక్ష్మంగా ఉంటాయి. బల్బులు తీగలు అన్నీ కనపడుతున్నాయి స్థూలంగా, లోపల విద్యుచ్ఛక్తి సూక్ష్మమా కాదా, ముట్టుకుంటే కానీ తెలియదు, ముట్టుకుంటే మనం ఉండం. అంచేత స్థూలంగా ఉన్నవి సూక్ష్మంగా ఉన్నవి, నిత్యమైనవి అనిత్యమైనవి, రోజు మారిపోయేవి, 6 నెలలకు ఒకసారి మారేవి, మనం బతుకున్నంత కాలం మారకుండా ఉండేవి ఉన్నాయి. యచ్చామూర్తం యచ్చమూర్తం సమస్తం, యచ్చ అమూర్తం రూపం లేనివి, యచ్చమూర్తం సమస్తం ఏదో ఒక రూపంతో ఉండేవి. మనం చూస్తున్నటువంటి సృష్టిలోనే రూపంతో ఉన్నవి ఎలాగో కనపడుతున్నాయి, రూపం లేనివి కూడా ఉన్నాయి. రంగులు మార్చేసుకుంటున్నాయి, ఏ రూపమో చెప్పలేము ఉసరి వీలలేక. గాలి ఉంది, గాలి ఉందని మనకు తెలుసు, రూపం ఉందా గాలికి? భూమికి రూపం ఉంది, నీటికి రూపం ఉంది, అగ్నికి రూపం ఉంది, గాలికి రూపం లేదు, ఆకాశానికి అసలే రూపం లేదు. మరి ఉందా అంటే ఉంది, ఆకాశం లేదని ఎలా అంటాం? అంచేత భౌతికంగానే మనకు కనబడుతున్న ప్రపంచంలో యచ్చమూర్తం యచ్చామూర్తం, రూపం ఉన్న ఉన్నాయి, రూపం లేని ఉన్నాయి. ఏచ స్థూల ఏచ సూక్ష్మాతి సూక్ష్మ, స్థూలమైన ఉన్నాయి సూక్ష్మమైన ఉన్నాయి. ఏచ నిత్యాగ ఏ వినశ్యంతి జాన్యే, కాస్త మనం బతుకున్నంతకాలం మనకు కనపడుతూ యుగ యుగాలుగా ఉన్నటువంటి సముద్రాలు సూర్యచంద్రులు మొదలైనవన్నీ ఉన్నాయి, భూమండలం మొదలైనవి మన కళ్ళ ముందే నశించిపోతున్నవి ఉన్నాయి. ఇది భౌతిక అర్థం. ఆధ్యాత్మికంలో కడితే ఎలా ఉంటుంది అంటే, ఏ అర్ధ నిత్య ఏ వినశ్యంతి జాన్యే, నిత్యమైనది పరబ్రహ్మ పదార్థం ఒక్కటే, మొత్తం జగత్తంతా వినశ్యతి. ఏ అర్ధ స్థూల ఏచ సూక్ష్మాతి సూక్ష్మ, సూక్ష్మంగా సూక్ష్మంగా పరిశీలిస్తే దర్భగడ్డిలోంచి ఇలా ఈయన తీసినట్టుగా విడదీస్తే కనపడేది సూక్ష్మమైన ఆత్మ ఒక్కటే, మొత్తం ఈ ప్రపంచమంతా స్థూలమే. యచ్చామూర్తం యచ్చమూర్తం సమస్తం, రూపం ఉన్నది రూపం లేనిది అని ఆలోచిస్తే మొత్తం ప్రపంచమంతా రూపం కలిగిందే, ప్రపంచానికి అతీతమైన ఆత్మస్వరూపమే రూపం లేనిది. ఆ రూపం లేనటువంటి ఆత్మ, ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మ, ఆ నిత్యమైనటువంటి ఆత్మ నువ్వేనమ్మా. ఈ అనిత్యమైనటువంటి ప్రపంచము, స్థూలమైనటువంటి ప్రపంచము, రూపం కలిగిన ప్రపంచము, ఇది కూడా నువ్వేనమ్మా. సర్వాధార ఏ నమక, అన్నింటికీ ఆధారం నువ్వే. అందుకే తేషాం అర్థం త్వత్త ఏవోపలబ్ధి. ఈ రెండు రకాల పదార్థాలకు కూడా అర్ధవత్వం అనేది నీ నుంచే సంభవించింది, నీ వల్లే కలిగింది. అంచేతనే సర్వాధారాయ నమక. ఇప్పుడు 660 నామం సుప్రతిష్టాయ నమక, అంటే సుస్థిరంగా ఉన్నది భగవచ్చక్తి తప్ప మరొకటి ఉందా? ఎవడైనా అంగీకరించాల్సిన విషయం. సుప్రతిష్ట, ప్రతిష్ట అంటే కీర్తి అని కూడా అర్థం. కాబట్టి సుప్రతిష్ట అంటే మంచి కీర్తి, సత్కీర్తిమంతురాలు. భగవంతుని యొక్క కీర్తి ఎప్పుడు మంచి కీర్తి. సరే, భగవంతుడు చేసిన పనులు కూడా వంకలు పెట్టేవాళ్ళు ఉన్నారు, అజ్ఞానం అది వేరే విషయం. ఏదైనా చివరికి అంగీకారానికి రాక తప్పదు. కనీసం అర్థం కాకపోతే లీలా అనైనా వదిలేయాలి, కానీ చెడ్డ పని అని అనలేం. అంచేత భగవంతుడు ఖచ్చితంగా సత్కీర్తి మంత్రుడు. ఇక్కడ అమ్మవారు కాబట్టి సత్కీర్తి మంత్రురాలు. అయితే సత్కీర్తి ఏమిటంటే అసలు దుష్కీర్తి అనేది ఒకటి ఉంటుంది, అవి ఉంటుంది. దుష్కీర్తి అయితే కీర్తి అనొచ్చు అనొచ్చు, మనం అనడం లేదు. ఇంగ్లీషులో అంటారు ఫేమస్ అండ్ నోటోరియస్. ప్రచారంలోకి రావడమే ప్రధానం కాదండి, ఎలా వచ్చారు ప్రచారంలోకి? దావూద్ ఇబ్రహీంకి ఆయన ఎవరో సయ్యము నయ్యము అంటారు, ఆయనకున్న ప్రచారం మనకుందా? అసలు బిల్లాడనుకున్న ప్రచారం మనకుందా? అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి, గొప్పవాళ్ళు అవ్వడం ప్రధానం కాదు, మంచివాళ్ళు అవ్వడం ప్రధానం. ఫేమస్ ఫేమస్ అని మాట్లాడదు వాళ్ళ దగ్గర. నువ్వు మంచివాడివే ఉండడం ప్రధానం. నీ పేరు ఎవరికి తెలవకపోయినా పర్వాలేదు, నీకు బహుమతులు రాకపోయినా పర్వాలేదు, నీకు పెద్దగా గుర్తింపు గురించిన చింత లేదమ్మా, అసలు ఆడడంలో ఎంత ఆనందం ఉందమ్మా అని చెప్పాలి. అందుకని వాడు పేచీ పెట్టాడు కదా అని మనమే బహుమతులు కొనిచ్చేయకూడదు. తల్లిదండ్రులే ముందు నేర్చుకోవాలి, లేకపోతే ఏదో సాటివాడికి ఏదో వస్తుంది, ఓ పోటీ పెడతారు, ఆయనకి ఏదో ఒక పథకం ఇస్తారు, పాల్గొన్న వాళ్ళందరికీ ఒక పత్రం ఇస్తారు. ఆయనకి పథకం ఇచ్చారు, నాకు పత్రం ఇచ్చారు, నాకు కూడా పథకం కావాలంటే బాగుంది, నెగ్గిన వాళ్ళకి ఇస్తారు, అందరికీ ఎందుకు ఇస్తారు? ఆ విషయం పిల్లలకి స్పష్టంగా చెప్పాలి. నువ్వు ఇంకోసారి బాగా ఆడిదిగానమ్మా, నెగ్గిదిగాను, అప్పుడు నీకు పత్రం ఇస్తారు, ప్రస్తుతానికి పత్రంతో సరిపెట్టుకో అని చెప్పాలి. లేకపోతే కాస్త పత్రం చూపిస్తే వాడే దగ్గరకు వస్తాడు, కాస్త మందలిస్తే. అంతేకాని మావాడు ఏడుస్తున్నాడు మనవో పథకం కొని పట్టుకొచ్చి బజార్లో వాడు మెడలో వేసేస్తే దొంగ పథకాలకు అలవాటు పడతాడు. ప్రవృత్తి ఎక్కడ మారిపోతుందో ఆలోచించండి, దొంగ పథకాలకు అలవాటు పడిపోతాడు. పైగా అర్హత లేకపోయినప్పటికీ, యోగ్యత లేకపోయినప్పుడు మా అమ్మ నాన్న నాకు పథకం పట్టుకొచ్చి ఇచ్చారు అని కానీ అర్హత లేకుండానే వస్తువులను సంపాదించే ప్రయత్నం చేస్తాడు. పడిపోయింది బీజం అక్కడ, విషబీజం. కాసేపు వాడు ఏడుపు వాడు పేచి భరిస్తే సరిపోయేదానికి మనం భరించలేక మనకి సహనం లేక వాడు అన్నది అలా చేసేస్తున్నాం మనం. ఇక అక్కడి నుంచి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆడైనా మగైనా నేను అన్నదల్లా అవ్వాలనే పట్టుదలకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసేశారు చిన్నతనం. తల్లిదండ్రులే కాస్త గట్టిగా ఉండి అనుకున్నవన్నీ అవ్వవు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేదంతా మంచిగానే, అనుకోవడమే మనిషి పని అంటే ఉంటాడు. ఓ రెండోళ్ళు ముడుచుకుంటాడు, ముడుచుకోనియండి, ముడుచుకుని పడుకుంటే మరీ మంచిది, లోకానికి ఉపకారం. పడుకున్న వాడవి ఎప్పుడూ లోకం చెడిపోదు, వాడు చెడిపోతాడేమో కానీ ఆ మాటకు వస్తే వాడు చెడిపోడు, అన్నం తినే పడుకుంటాడు కాబట్టి ఏం పర్వాలేదు. ఇంకా వాడికి అసలు ఇంట్లో ఎవరికి ఏ కోపాలు రాకడ వాళ్ళు ఎంతసేపు సవరదీస్తూ ఉండాలంటే ఎలా సాధ్యమండి? ఇది ఆ కోపం ధర్మమా అధర్మమా అంతే. మనం ధర్మానికి కట్టుబడి ఉన్నప్పుడు ఎవరికి కోపం వచ్చినా మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వారే చదువుకుంటారు, చదువుకోకపోతే జరిగేది జరుగుతుంది ఏమిటట, బ్రహ్మ సత్యం జగన్ మీద తీసేయి. ఈ తెగింపు ఉంటేనే సంసారాలు సహా సామ్రాజ్యాలు సహా నడుస్తాయి. సమాజంలో అన్నింటిలోనూ అందరిలోనూ ఈ తెగింపు ఉండాలి. ధర్మానికి తప్ప నేను దేనికి లొంగను అంతే, అదే పద్ధతి. పిల్లల కోరికలు ప్రతిదీ తీరుస్తూ పోతుంటే అధర్మాలు కూడా, తెలుసుండు కూడా బండిస్తున్నారు. 15 ఏళ్ల కురాడు బండేసుకున్నాడు, 50 ఏళ్ళ ఆవిడని చంపేశాడు. నేరం అతనిదా తండ్రిదా? అతని వెళ్ళడం వరకే నేరం, ఈ బండి ఇవ్వడం తండ్రి నేరం కాదు, తెలుసుండు కూడా చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తారండి? పిలిచేదో 4 మాటలు చెబుతారు. తల్లిదండ్రులు నేర్చుకోవాలి కదా, అంటే ఇక తల్లిదండ్రులు కూడా శిక్షించాలి బలవంతంగా. అప్పుడు మళ్ళీ పోలీసుల మీద మనమే కదా తిరగబడేది, అందరినీ శిక్షిస్తున్నారు, ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు చేయాలా వద్దా? వాళ్ళు కూడా లాఠీ జారీ చేసి కర్ర వదిలిపెట్టేసి చేసేదేం లేదండి, అరాచకమైపోతుందండి. పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే విమర్శించచ్చు, కానీ ఇక ప్రతి నేరానికి పోలీసులను బాధ్యతలు చేసేయకూడదండి. సమాజంలో పరిస్థితులు చాలా ఉన్నాయి, ఇక్కడ వీళ్ళందరూ బాధ్యత వహించాలి, అప్పుడే అందరూ ఉంటారు. లేదా వాళ్ళు కాడి జారీ చేస్తారు, మేము మాత్రం ఏం చేయగలమండి? ఇంటికో పోలీసుని పెడతామా, మనిషికో పోలీసుని పెడతామా అని వాళ్ళు అంటారు. మరి వాళ్ళు కూడా ఇవ్వడం పెట్టాడు. మన సమాజాన్ని మనం నడిపించుకోవాలంటే అందరం ఎవరి బాధ్యతలో వారు ఉండాలి. పోలీసులు లేదు, పురుషోత్తమం లేదు, ఎవరైనా అంతే. ఇదే లెక్క. ఈ నిత్యాన్నిత్య వివేకం ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే సరిగ్గా ఆ లెక్కల్లోనే పిల్లలకి చిన్నప్పటి నుంచి అది చెబుతూ ఉండాలి. అంటే సత్కీర్తి అంటే సత్కీర్తి, దుష్కీర్తి ఎందుకు వస్తుంది? ఆ దుష్కీర్తి కూడా ఎలా పొందొచ్చు? ఫేమస్ అయితే చాలే అనుకుంటే జరిగే ప్రమాదం ఏమిటో సంస్కృతంలో ఒక చమత్కారమైన శ్లోకంలో చెప్పారు. ఘటం భింద్యాత్ పటం ఛింద్యాత్ కుర్యాద్వా గార్ధభస్వరం ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్ అన్నారు. ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్, ఏదో ఒక రకంగా మొత్తం మీద అందరిలో గుర్తింపు పొందవాయా? అదేమిట పటం ఛింద్యాత్, గుడ్డలు చించేసుకో, నలుగురిలో నుంచి దిగంబరం గుడ్డలు చించేసుకో, బట్టలు చించేసుకో, అందరూ వచ్చి ఫోటోలు తీస్తారు, ఆ రకంగా దాన్ని వాట్సాప్లో పంపిస్తారు. రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతున్న వ్యక్తి ఉన్నటువంటి బట్టలు తీసేసిన మనిషి చెప్తారు, అయిపోయింది. మనం చాలా చాలా ఒక కోటి మంది చూస్తారు దాన్ని, మనం అందరికీ తెలిసాం అది మంచిదా. కన్ను కొట్టిన ఒక ఆవిడ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ స్ట్రైకింగ్లు తెప్పించుకుందని మంచిగా చెడ్డ కాది, పొగుడుతారు ఏమిటి? ఒక్క కనుసేకతో ప్రపంచం అంతా ఖ్యాతి, ఖ్యాతి అంటారు దాన్ని, అపఖ్యాతి అంటారు. సిగ్గు లేదండి కనుగొడడానికి. కనుగొట్టడం ఏమిటండి? మీరు దీనివల్ల జరుగుతున్న పరిణామాలు గమనించండి. ఈ తాంబూలాల ఫోటోల్లో, పెళ్లి ఫోటోల్లో పెళ్లి కూతురు నిస్సిగ్గుగా కనుగొడుతున్నారండి, నిస్సిగ్గుగా. నేను కావాలని వాడ నిస్సిగ్గు తప్పుడు సమాసం, ఎందుకంటే ఇది తప్పుడు చర్య. నువ్వు పెళ్లి కూతురు వేయండి, పెళ్లి ఫోటోల్లో కనుగొడతావమ్మా, మనిషివేనా? పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా కనుగొడతారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కనుగొట్టిన ఒక కేరళ అమ్మ ఎవరో మొత్తం అంతా ప్రసిద్ధి అయిపోయేసరికి వీళ్ళు కనుగొట్టడం మొదలెట్టారు. నువ్వు పెళ్లి కూతురువమ్మా, నేను లక్ష్మీదేవితో సీతాదేవితో పోల్చి మేము ఆశీర్వదిస్తున్నాం, ఇక్కడ మేము పద్యాలు పాడుతున్నాం, నువ్వు కనుగొట్టడం ఏమిటి? మూడుకైనా సరే అక్కడ అంటే సరదా సరదా సరదా. ఏమిటా సరదా? ఈ సరదా పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి బురద అయింది. ఈ తల్లి పెళ్లిలో కనుగొట్టింది, ఈవిడికి పుట్టిన కూతురు పుట్టిన దగ్గర నుంచి కనుగొడుతూనే ఉంటుంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అసలు మగపిల్లడికి కానీ ఆడపిల్లకి కానీ కనుగొట్టడం ఎలా నేర్పిస్తామండి? అదేం పని అంటే, ముందింట్లో పెద్దవాళ్ళు దేనికి కూడా ఆ కనుగొట్టడం అనేది అలవాటు లేకుండా చేయాలి. వీళ్ళు చేయకూడదు ఆ పని. నవ్వుతున్నప్పుడు కూడా పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, కుడికన్న కానీ ఎడం కానీ ముడుచుకోకూడదు, తప్పది. అది చూసే పిల్లలు నేర్చుకుంటున్నారు. పెళ్లి ఫోటోలో అదేం పని అండి? అది ఎవరికైనా హుందాగా ఉంటుంది ఆ విషయం. మళ్ళీ మనకి మంగళ వాయిద్యాలు కావాలి, మంత్రాలు కావాలి, ఓ పండితులు కావాలి, ప్రవచనకర్తలు కావాలి, అందరూ కావాలి. ఇవి ప్రదర్శించే విద్యలు ఇవి. కూర్చోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అసలు. అక్కడ ఎన్ని రకాల ఇబ్బందులు అండి. అది ఫేమస్ అంటే అదా? పటం చిందిజాదు గుడ్డలు చేసుకుందాం, ఘటం బిందిజాదు నలుగురిలోకి వచ్చి కొండ పగలు కొట్టేద్దాం, కురియాద్వా గార్ధపస్వరం గాడిద కంఠం వేసుకుని ఒక పాట పాడేద్దాం, ఎవడు వినకపోయినా సరే. ఆ రకంగా ప్రసిద్ధమైపోవచ్చు. ఇవాడు యూట్యూబ్లు వచ్చాక ప్రసిద్ధమే ఉందండి. ప్రతి వాడికో పత్రిక వచ్చింది, ప్రతి వాడికో ఛానల్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్ అంటే ఎవడు పడితే వాడే పెట్టేసుకో, స్మార్ట్ ఫోన్ ఉంటే పెట్టేసుకోవచ్చు. వాడికి కావలసినవన్నీ అందులో వాడే, వాడు భంగిమలన్నీ వాడే పెట్టేసుకోవచ్చు. చూసిన వాడు చూస్తాడు, లేని వాడు లేదు. కొంపతీసి ఎవడన్నా చూడడం మొదలెట్టాడా, ఇక అంతే బ్రహ్మాండం ఇంకా. అంతేగాని అది మంచిదా అది చెడ్డదా, దీనివల్ల మనం మంచి ఖ్యాతి సంపాదిస్తున్నామా అపఖ్యాతి సంపాదిస్తున్నామా, ఇది ఆలోచించద్దా. అందుకని కీర్తిలో రెండు రకాలు ఉంటాయి, సుస్థిరం ఏయినమక అంటే మంచి కీర్తి సత్కీర్తిమంతురాలు, సుప్రతిష్టాయనమక అంటే మంచి సత్కీర్తిమంతురాలు. ఆ సత్కీర్తిని సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తే అమ్మవారిలాగే మనం కూడా సుప్రతిష్ఠితంగా ఉండగలుగుతాం లోకంలో. సర్వాధార సుప్రతిష్ట సదస ద్రూపధారిణి 661వ నామం. సదస ద్రూపధారిణి ఏ నమక. సత్ ప్లస్ సతస్ అసత్, సత్ ప్లస్ అసత్ సదసత్, జస్త్వసంతి తకారం దకారంగా వాడదు. సత్ అసద్రూపధారిణి ఏ నమక. సద్రూపాన్ని అసద్రూపాన్ని రెండూ నువ్వే ధరించావమ్మా, నీకు నమస్కారం. అంటే చిద్రూపం జడరూపం. చిత్ అంటే చైతన్యవంతమైన పదార్థాలు, మనుషులు జీవులు అందరూ కూడా. జడమంటే ఇదిగో కుర్చీ మొదలైనవన్నీ, నేల మొదలైనవన్నీ. ఇదివరకే చెప్పుకున్నాం చిశక్తి జడశక్తి అన్న చోట రెండు శక్తి, స్థితిశక్తి గతిశక్తి అంటారు భౌతిక శాస్త్రంలో. కదలడం శక్తి అయితే కదలకపోవడం కూడా శక్తి, దానికి కూడా ఒక శక్తి కావాలి. అందరూ కదలకుండా ఉండలేరు, అందరూ కదలలేరు కూడా. కదిలి శక్తి ఉండి కూడా కదలని వాళ్ళు చాలామంది ఉన్నారు. జడ పదార్థాలు ఏం చెబుతాం, దీనికి చెల్లించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగని వాళ్ళని చెల్లించరు అని మనం అనడానికి వెళ్ళే మహాయోగులేమో ఒకవేళ అయితే పర్వాలేదు. మరి మహాయోగులు దీనికి చెల్లించకూడదు. వీళ్ళు మహారోగుల్లో ఉంటారు, చెల్లించరు, మాట్లాడవలసింది కూడా మాట్లాడరు, బాగెందుకని ఊరుకుంటారు. లోకంలో ఆమాత్రం జరగవలసిన మంచి మార్పు కూడా రాదు. ఆమాత్రం ఒక మంచిని సమర్థించే గొంతు కూడా వినపడదు. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం? ఆ వ్యక్తికి నష్టం వచ్చేవారు. ఆయనకి ఏదైనా జరిగితేనే స్పందిస్తాడే, అప్పుడు అందరినీ కూడగట్టేస్తారు. ఇంకా ప్రపంచం కొంపలు అడుగుపోయినట్టే, కులం పేరు మీద, మతం పేరు మీద, గని రకాల. అలా కాదు, మన గురించి మనం స్పందించకపోయినా పర్వాలేదు, మన వ్యక్తిగత జీవితం సర్వభ్రష్టమైపోయినా, మన ఇబ్బందులు పడిపోయినా, దరిద్ర స్థితికి వెళ్ళిపోయినా పర్వాలేదు, దేశం గురించి, ధర్మం గురించి స్పందించాలి, భాష గురించి స్పందించాలి, సాహిత్యం గురించి స్పందించాలి. ఖచ్చితంగా మనం చేయగలిగింది చేయాలి. దానివల్ల ఏం పరిణామాలు ఏమీ కావు. కనీసం మన అభిప్రాయం మనం చెప్పాం, ధైర్యంగా చెప్పాం, చాలు, ఆ సంతృప్తి చాలు. అది ఏం చేయాలో అమ్మవారు చూసుకుంటుంది. అంచేత చిద్రూపం జడరూపం రెండూ ఆవిడ అంటే అర్థం ఏంటి? చైతన్య శక్తిలో చైతన్య రూపంలో, జడశక్తిలో జడత్వ రూపంలో ఉంది. దీన్ని ఇంకో రకంగా భావాభావాధార అన్నారు. భావానికి అభావానికి. భావం అంటే ఒక ఐడియా, ఒక ఆలోచన. భావం లేకపోవడం కూడా ఒక స్థితే కదా. ఎందుకంటే ఏదో లేకపోయి లేకపోవడం అనే ఒక స్థితి ఉండబట్టే తర్వాత ఓ భావం అక్కడ ప్రవేశిస్తుంది. అక్కడ ఇదివరకే ఒక భావం ఉంటే అది రాదు కదా అని చెప్పి లేకపోవడం కూడా ఒక స్థితి. దీన్నే కార్యకారణ అంట. నిజానికి ఉన్నది సత్. సదేవే యదమగ్ర ఆసీత్ సౌమ్య, వేదమే చెబుతుంది సత్పదార్థమే ఉంది ముందులో అని. మళ్ళీ ఇంకో సందర్భంలో అసదేవ ఇదమగ్ర ఆసీత్ అని వేదమేది. రెండు మాటలు ఎందుకు వస్తాయంటే అది ఉన్నది సత్తయ్య, నీకు అసత్తు కింద కనపడుతుంది, ఉన్నది పరమాత్మ నీకు జగత్తు కింద కనపడుతుంది. అది తేడా. ఉన్నది సత్యం నీకు మిథ్యాస్వరూపంగా వేరేలా కనపడుతుంది. ఈ కనపడుతున్న దాన్ని నమ్మకు. ఆ దాని వెనకాల ఏముందని ఆలోచించి చూచడు చూపు వెనక గల చూపును శోధన చేయము. అయ్యేదే సూచన ఇంకా చూచడిదేమి లోకమునందు. అంచేత కార్యకారణాలు రెండు ఆవిడే. అసత్ అనేది కారణం, ఈ అసత్ అనేది కార్యం. ఆ రెండు ఆవిడే. సత్యం చ అనృతం చ సత్యం అభవతు అంది వేదం. అందుకని సత్యము అనృతము రెండూ కూడా సత్యమేంటి? రెండూ సత్యం ఎలా అవుతాయండి? సత్యం అంటే సత్యం, అనృతం అంటే అబద్ధం. సత్యం అబద్ధం రెండూ సత్యం అవుతాయంటే సత్యం అభవతు. ఎందుకంటే రెండింటికి మూల కారణం ఒకటే. అసలు ఉండడం ఒకటి ఉంది అన్నాం కాబట్టి అది లేదు అనే ఆలోచన ఒక వచ్చింది చూడని వాడికి. ఆ పదార్థమే లేనప్పుడు లేదనే ఆలోచన ఎందుకు వస్తుందండి? లోకంలో అనేక వస్తువులకు పేర్లు ఉన్నాయి. కొన్ని మనం అనుకుంటాం ఇంగ్లీష్ పేర్లే ఉన్నాయండి, తెలుగు పేరు లేదు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో కనిపెట్టారు, పోని జ్ఞానం ఎవరిదైనా వారి ద్వారా వ్యక్తమైంది, ఆ పేరు ఏదో వారి భాషలో పెట్టారు. మన భాషలో దానికి లేకపోవచ్చు, దానికి బాధపడక్కల. ఆ పదాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. హాస్పిటల్ని ఆసుపత్రి చేయలేదా? దాని గురించి ఇంకా దెబ్బలాట లెక్క. అన్నీ మనమే కనిపెట్టవలసిన పని లేదు. అలాగని మన వాళ్ళు కనిపెట్టింది ఏమీ లేదు, చాలా చేశారు. మనం మనం కించపరచుకోకలేదు. ఇంకోళ్ళని కించపరచాల్సిన అవసరం అసలే లేదు. అంటే రెండు సత్యం ఎలా అవుతాయంటే సత్ అనేది ఒకటి ఉండబట్టే అది లేకపోవడం అనేది వచ్చింది. పదార్థం అనేది ఉంది కాబట్టి పేరు పెట్టారు. పదార్థం లేకపోతే పేరు పెట్టరు కదా. సత్యం చ అనృతం చ సత్యం అభవతు. రెండూ సత్యం నుంచే వచ్చాయి అనేది ఎలా రుజువు అవుతుంది? ఒక చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నాం, ఓ సందులో పెడుతున్నాం. చీకటి వేళ అక్కడ వీధి దీపాలు ఆరిపోయాయి, మనం వెళ్ళగలం పెడుతున్నాం. కొంచెం ముందు ఎక్కడో ఒక చెట్టు ఎవరో సగం కొట్టేశారు, కొమ్మలు రెమ్మలు అన్నీ కొట్టేశారు. ఆ కాండం కూడా సగం కొట్టారు, సగం ఉంది. సరిగ్గా చీకట్లో చూడండి, ఎవరో దొంగ అక్కడ నిలబడినట్టుగా మనకు అనిపిస్తుంది. అధైర్యం ఉన్నవాడు అక్కడి నుంచి పారిపోతాడు, వెనక్కి వెళ్ళిపోతాడు, లేకపోతే ఎవరినో తీసుకొస్తాడు. ధైర్యవంతుడైన వాడు దొంగ అయితే మాత్రం నా దగ్గర దోచుకునేది ఏమో చూద్దాం. అసలు వాడు ఒకడే కదా, ఇద్దరు ముగ్గురేం కనపట్లా, నేను ఒక్కడే కదా అని ముందుకెడతాడు. ముందుకెడితే ప్రయోజనం ఏమిటంటే సత్యం తెలుస్తుంది. దొంగ అయితే వీడు ఎదుర్కోగలడు, ఏం పర్వాలేదు, అంత భయపడక్కర్లేదు. ఎవడో కనపడినంత మాత్రం ఇంకా ఏం తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోకల, లోకు కట్టేస్తారు. ఒకవేళ దొంగ కాకపోతే, దొంగ అయితే సరిగ్గా దొంగే, అది దొంగ. చుట్టూ పైన కొట్టేశారు, కాండంలో సగం కొట్టేశారు, కింద ఉండిపోయింది అక్కడ. అది ఏదో కొంచెం వంగినట్టుగా ఇలా ఉండడం వల్ల ఓ దొంగ ఎవరో చీకట్లో వంగినట్టుగా నీకు అనిపించింది. కానీ ఈ దొంగ అనేది భ్రాంతి మనం ఒప్పుకుంటాం. అది కానీ ఆ భ్రాంతి అనే విషయం అక్కడ దగ్గరికి వెళ్ళక తెలిసింది. అంతవరకు అది సత్యం. ఇప్పుడు చెప్పండి, సత్యం చ అనృతం చ సత్యం అభవత్, రెండు ఉన్నాయి. అక్కడ దొంగ అక్కడ ఉంది కాబట్టి అది సత్యం. నీకు దొంగలా అనిపిస్తుంది కాబట్టి అనిపిస్తున్నంతసేపు అది సత్యం. సరిగ్గా జగత్తు కూడా అంతే. అక్కడ ఉన్నది పరమాత్మ స్వరూపం, అది సత్యం. నీకు జగత్తులా అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా సత్యం, అనిపిస్తున్నంతసేపు సత్యం. అందుకే జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య. జగన్ నాస్తి అనలేదు, లేదు అనలేదు. అది మిథ్య, ఉన్నట్టు కనిపిస్తుంది. అలా కనిపిస్తున్నంతకాలం కనిపిస్తుంది, తర్వాత ఉండదు, నువ్వు అనుకోవడం మానేయి. ఇప్పుడు మన భావన ఎంత ప్రధానం, మన ప్రయత్నం ఎంత ప్రధానం ఆత్మజ్ఞానంలో, ఆత్మజ్ఞాన సాధనలో. అంటే దొంగ అక్కడ ఉండడం సత్యం. నువ్వు భావించినా భావించకపోయినా, ఎవరున్నా లేకపోయినా అది అక్కడ ఉంది, అది సత్యం. అది దొంగగా అనిపించడం అనేది నీకు మాత్రమే సత్యం, మిగిలిన ఎవరికి కాదు. ఒకవేళ మనం ఎవరినైనా తీసుకొస్తే ఏటయా ఎప్పుడో 4 రోజులు అయిందే చెప్పాం కూడా మున్సిపాలిటీ వాళ్ళని, ఇది కూడా తీసేయండి, నేను తీయలేదు వాళ్ళు. అంటే ఆయన దృష్టిలో అసలు దొంగ అనేవాడు లేనే లేడు, దొంగే ఉన్నది అక్కడ, ఒకటే సత్యం ఉంది. నీ దృష్టిలో రెండో సత్యం వచ్చింది, ఆయన వచ్చి తెలియజేయగానే పోయింది. అప్పటికి కూడా తెలియదు, కొంతమంది చూద్దాం రండి అంటారు, చూసిన తర్వాత పోయింది. చోరస్థాను భ్రాంతి అని కూడా అంటారు. దీని కూడా ఉంది పురోశాస్త్రంలో కూడా, చెప్పి మనకు ఆధునికంగా కూడా అర్థమవుతుంది బాగా అది. ఎందుకంటే చీకటి సందులో పెడుతుంటే ఇలాంటివి మామూలే. అంచేత దొంగ అనేది సత్యం, దొంగ నుంచి దొంగ అనే భ్రాంతి కలిగినప్పుడు తాత్కాలికంగా అది కూడా సత్యం, తర్వాత తెలిసే కది పోయింది. అంచేత రెండూ ఉన్నవి. అందుకనే ఉన్నదాన్ని వస్తువు, ఉండడాన్ని సత్ అంటారు, దాని గురించిన ఊహని అసత్ అంటారు. ఈ వస్తువు ఊహ, ఊహ వస్తువు రెండు భగవంతుడే. అందుకే సదశ ద్రూపధారిణ్యై నమః. సర్వాధార సుప్రతిష్ట సదశ ద్రూపధారిణి. ఇప్పుడు 131వ శ్లోకం. అజా అష్టమూర్తి రజా జయత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత అద్వైత వర్జిత. 662వ నామం. అష్టమూర్తియై నమః. శివుణ్ణి కూడా అష్టమూర్తి అంటారు, ఇక్కడ అమ్మవారిని అన్నారు, అంతే తేడా. అక్కడ పుణ్యలింగం, ఇక్కడ స్త్రీలింగం. ఏమిటి అష్టమూర్తులు? పంచభూతాలు, పృథ్వీ, తేజో, వాయువులు, ఆకాశాలు. ఆ పైన సూర్య, చంద్రులు ఇద్దరు, ఏడు. ఆ పైన జీవుడు లేదా యజమాని. ఈ అష్టమూర్తులు కూడా అమ్మవారి స్వరూపం. ఏంటి అష్టమూర్తులతోనే సృష్టి ఏర్పడింది, మీరు గమనించండి. పంచభూతాత్మకం లేకుండా ప్రపంచంలో ఏ వస్తువు లేదు, పంచభూతాత్మకం కాకుండా. సూర్యుడు, చంద్రుడు, ఆ పైన ఈ సృష్టిని మొత్తం భావించేటువంటి జీవుడు. వీడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. ఉన్నాడని చెప్పేది జీవుడు ఆభాస మాత్రమే, విచారంలో తెలుస్తుంది. మన శరీరంలో కూడా మనం ఎప్పుడు నేను అనే స్ఫురణ కలుగుతుంది, గమనించండి. రమణ మహర్షి అక్కడే దృష్టి పెట్టి ధ్యానం చేయమంటారు. ఆ ధ్యానం చేస్తే ఏం తెలుస్తుందంటే, ఆ నేను నేను ఎక్కడ స్ఫురిస్తుందో గమనిస్తే అది ఉండే ప్రదేశం దొరకదండి బాబు, దాని రూపం దొరకదు, ఎక్కడుందో దొరకదు. అందుకే యోగ భాషిస్తున్న చెబుతారు, అరికాల నుంచి నఖశిఖ పర్యంతం మొత్తంలో ఈ నేను ఎక్కడుందో పట్టుకోబోయా, ఇంకేం అక్కర్లేదు లేదని అర్థమవుతుందంట. ఎంత వెతికినా కనపడదంట, ఎంత వెతికినా కనపడదు, కానీ నేనను స్ఫురిస్తుంది. అదే మాయా, అదే ఈ ప్రపంచం అనే మాయను సృష్టించింది. దాన్నే కాళిదాసు ఏం చెప్పేసారని బ్రహ్మాండంగా అభిజ్ఞాన శాకుంతలం ప్రార్థన శ్లోకంలో ఈ అష్టమూర్తి స్వరూపుడైన శివుడికి నమస్కారం అన్నారు. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధిగుతం యాహ విర్యాచ హోత్రీ ఏ చ కాలే విధ ఏ ద్వే కాలే విధత్త ఏ ద్వే కాలే విధత్త శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభిస్తనూభిః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరష్టాభిః తాభిరష్టాభిరీశః ప్రత్యక్షాభిః ప్రపన్నస్ ప్రపన్నః ప్రత్యక్షాభిః ప్రపన్నః తనుభిస్తాభిరష్టాభిరీశక ప్రత్యక్షాభిః ప్రపన్నో ప్రపన్నస్తనుభిరవతుస్తాభిరష్టాభిరీశక ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిః తాభిః అష్టాభిః అవతు. ప్రత్యక్షంగానే మనకి ఎనిమిది మూర్తులుగా కనిపిస్తున్నటువంటి పరమేశ్వరుడు మనల్ని రక్షించుగా, కానీ అభిజ్ఞాన శాకుంతల లాంటి శృంగారమయమైన కావ్యాన్ని ఆయన రచన ప్రారంభంలో చెప్పారండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. దీంట్లో ఉండే రహస్యాలన్నీ, యోగశాస్త్ర రహస్యాలన్నీ 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు యోగుల్లాగే మౌనంగా ఉందాం.